విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలః గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుః గణాధ్యక్షః ఫాలచంద్రః గజాననః వక్రతుండః సోర్పకర్ణః హేరంబః స్కందపూర్వజః. షోడశైతాని నామాని ఎప్పటే తుణ్యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతికి అత్యంత పవిత్రమైన శ్రీ గణేశ పురాణాన్ని వేదవ్యాస మహర్షి ఉప పురాణాల్లో ఒక పురాణంగా మనకు అందించాడు. ఆ పురాణాన్ని రెండు విడతలుగా 5-5 దినములు వెరసి ఒక 10 రోజులుగా ప్రవచన రూపంలో వినడానికి భగవంతుడు మిమ్మల్ని పంపాడు. ప్రవచనం అందించడానికి నన్ను పంపించాడు. మనం కూర్చోవడానికి సత్యధర్మేశ్వరుడు పద్మేశ్వరుడు ఈ ప్రవచన మంటపాన్ని కూడా అనుగ్రహించారు. ఏకం సద్ విప్రాహ బహుధా వదంతి లేక భవంతి. ప్రపంచంలో సత్పదార్థం బ్రహ్మ పదార్థం ఒకటే. ఆ ఒక్క పదార్థమే అనేకములుగా కనపడుతున్నది, అనేకములుగా చెప్పబడుతున్నది. నిజానికి అన్నిట్లో ఉన్న పదార్థం ఒకటే. నీరు ఎక్కడున్నా నీరు అని పిలువబడుతుంది. కానీ కొన్ని చోట్ల నీరు ఉప్పు నీరుగా, సున్నపు నీరుగా, మంచినీరుగా, నల్లని నీరుగా రకరకాల రూపాలతో కనపడుతుంది. కొన్ని ఎడల నీరు మన కోరికలు తీర్చి, దాహం తీర్చి మనల్ని ఆరోగ్యవంతులు చేస్తుంది. కొన్ని నీళ్లు తాగితే శరీరంలో ఉన్న అవయవాలు దెబ్బతిని ఎముకలు విరిగి మనిషి ఎందుకు కొరగాకుండా పోతాడు. ఏలూరు సున్నపు నీరు తాగారంటే ఇంకెందుకు మనికిరారు? అంత అడుగునంత సున్నపు నీరే భయంకరంగా ఉంటుంది. ఇది ట్యాంకుల్లోకి వెళ్ళిన నీళ్లు క్లీన్ చేయలేక అప్పుడప్పుడు తలప్రాణం తోక్కొస్తూ ఉంటుంది. గొట్టాలు దెబ్బతింటున్నాయి, జుట్టు ఓడిపోతుంది. సముద్రంలో ఉన్న ఉప్పు నీరు అది తాగడానికి పనికిరాదు, కానీ కొన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అదే ఏ కృష్ణా జలము, గోదావరి జలము, గంగాజలము తాగడానికి పనికొస్తుంది. మళ్ళీ అందులో కూడా ఒక్కోసారి బురద వచ్చిందంటే అప్పుడు మళ్ళీ దాన్ని వడగొట్టుకోవడానికి ఇంకో ప్రక్రియ వహించాలి. ఎన్ని రకాలుగా ఉన్నా మొత్తం మీద నీరే కదా. కానీ నీరే అయినప్పటికీ ఒకే నీరు అన్ని రకాలుగా ఎందుకు ఉపయోగపడడంలా? కొన్ని నీళ్లు తాగడానికే ఉపయోగపడుతున్నాయి, కొన్ని నీళ్లు ఏ చేపలు పట్టుకోవడానికో, ప్రయాణానికో, సముద్రపు నీళ్ళు లాంటివి ఉపయోగపడతాయి, రత్నాలకు ఉపయోగపడతాయి. కొన్ని నీళ్లు వ్యవసాయానికే ఉపయోగపడతాయి, కొన్ని నీళ్లు డ్రైనేజీ శుభ్రం చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే బ్రహ్మ పదార్థం ఒకటే. ఈ బ్రహ్మ పదార్థం రూపం ధరించినప్పుడు కొన్ని రకాల బ్రహ్మస్వరూపాలు అంటే కొన్ని రకాల దైవాలు కోరికలు తీరుస్తాయి. కొన్ని చాలా విశ్వరూపంతో కనపడుతున్న మహావిశ్వరూపంతో కోరికలు తీర్చకుండా ఇంకో ప్రయోజనాన్ని ఇస్తాయి. ముక్తినివ్వచ్చు, ముక్తినివ్వచ్చు, ఇంకేదో ఇవ్వచ్చు. అసలు కొన్ని రూపాయలు ఎందుకు మనకి రాకుండా పోతాయి. అలాగే ఒకే బ్రహ్మ పదార్థం దేవతలుగా, త్రిమూర్తులుగా, అమ్మవారిగా, గణేశ్వరుడిగా, ఇదిగో ఇలా మానవులుగా ఇంకా అనేక రూపాలతో కనపడుతున్నది. చెప్పే కిందగా నీరు నీరే, కానీ ఆ నీరు రకరకాలుగా ఉపయోగపడుతుంది, రకరకాల నామాలతో ఉన్నది. అలాగే ఈ జీవులు కూడా పరమాత్మ స్వరూపం నుంచి వచ్చినప్పటికీ ఉప్పు నీరు కొందరికి ఉపయోగపడినట్టుగా, సున్నపు నీరు కొన్ని రకాలుగా ఉపయోగపడినట్టుగా, మంచినీరు కొన్ని చోట్ల ఉపయోగపడినట్టుగా, ఇందులో కొంతమంది మంచి మనుషులు ఉంటారు, వాళ్ళు మంచినీళ్ళు లాంటి వాళ్ళు అన్నమాట. మంచినీళ్ళు ఎలా అయితే అన్ని రకాలుగా ఉపయోగపడతాయో కొంతమంది మనుష్యులు అలా ఉపయోగపడతారు. కొంతమంది సున్నపు మట్టి నీళ్ళు అన్నమాట, ఆ నీళ్లు కడుపులో కడితే చచ్చిపోతాం, ఒంటి మీద పోసుకుంటే పుళ్ళు వస్తాయి, తప్పదు వాడాలి. అలాంటి మనుషులు కూడా మనలోనే ఉన్నారు. కొన్ని ఉప్పు నీళ్ళు తాగడానికి ఉపయోగపడకపోయినా విశాల ప్రయోజనాలకు ఉపయోగపడతాయి. అదిగో మనలో కొంతమంది సముద్రులు అన్నమాట, కొందరు సముద్ర జలం, కొందరు సున్నపు నీళ్లు, కొందరు ఉప్పు నీరు, కొంతమంది పీఠానికి ఎదురుగుండా ఉన్న గోడవతల ఉన్న వైతరణి జలం, అలాంటి వాళ్ళు కూడా కొందరు ఉంటారు. వాళ్ళు ఎవరికి ఉపయోగపడరు, కానీ పందులకి వాటికి ఉపయోగపడతారు. దేనికో దానికి ఉపయోగపడాలి కదా మరి. కాబట్టి అలాంటి జనులు కూడా ఉంటారు. వీళ్ళందరినీ ప్రాణులేనే అంటున్నావా లేదా? జలం ఎక్కడున్నా నీరే, కాకపోతే మురికి నీరు, మంచినీరు, సున్నపు నీరు, ఉప్పు నీరు, పప్పు నీరు, చవిటి నీరు ఇలా అంటున్నాం, నిలవ నీరు, తాజా నీరు అంటున్నాం. అలాగే మనుషుల్లో ఉన్న ఆత్మ ఒకటైనప్పటికీ మంచివాడు, చెడ్డవాడు, క్రూరుడు, సాధువు, దాత, అదాత, అర్చకుడు, ఉపన్యాసకుడు, టీచరు, ఫీచరు, కొందరు టెన్షన్ మనుషులు, కొందరు టెన్షన్ లేని మనుషులు, ఇలా రకరకాల మనుషులుగా పిలువబడుతున్నాం. కానీ మొత్తం మీద అందరిలో ఉన్నది చివరికి మీకు తెలిసింది కదా, అందులో ఎలా అయితే నీరుందో అలాగే వీళ్ళల్లో కూడా ఉన్నది ఒకటే ఆత్మ. అందుకని ఏకం సత్, ఒకటే సత్పదార్థం, బ్రహ్మ పదార్థం, ఉండే పదార్థం ఒకటే. ఇక్కడ సత్ అంటే ఉండుట, ఉండే పదార్థం ఒకటే. కానీ బహుధా వదంతి, రకరకాలుగా పిలువబడుతున్నది, రకరకాలుగా భవంతి మారుతున్నది. అయినప్పటికీ ఎందుకు మరి ఒకే పదార్థం అయితే ఇన్ని రూపాల్లో ఎందుకు ఉండాలి అంటే, ఒకే రూపంతో అన్ని పనులు చేయలేము మనం. ఎంత గొప్పవాడైనా తానొక్కడు ఎన్ని పనులు చేయగలుగుతాడు? ఒక ఆయన మహారాజు అండి. ఈ మహారాజు గారికి వంట చేసేందుకు ఒకడు ఉండాలి, మంత్రం గారికి ఒకడు ఉండాలి, కాళ్ళు కడగడానికి ఒకడు ఉండాలి, బట్టలు కుట్టడానికి ఒకడు ఉండాలి, ఇలా అన్నిటికీ అన్ని పనులు చేసేవాడు ఒకడు కావాలి. అన్ని పనులు ఒకటే చేస్తానంటే ఎలా మరి? అప్పుడు ఏమవుతుందన్నమాట, ఒకే వ్యక్తి మీద అన్ని పనులు భారేస్తే ఇటు ఏసీలు వాడే కట్టుకుంటూ, పూజ వాడే చేయించుకుంటూ ఉన్న కంగారులో మంత్రం మర్చిపోతారు. అప్పుడు చాలా ప్రమాదం. అప్పుడు ఎవరి డ్యూటీ వాళ్ళకి ఇచ్చేయాలి, అవునా? అన్ని పనులు అన్నీ చేయలేము మనం అందరం. అందుకని మహారాజు మహాపరివారాన్ని ఎలా సంపాదించుకుంటున్నాడో పరమాత్ముడు కూడా ఈ పనులు చేయడానికి అనేక ప్రాణులు సృష్టించాడు. ఆ ప్రాణులు రకరకాలుగా ఉంటారన్నమాట, ఒక్కొక్కడు ఒక్కొక్క పని చేస్తూ ఉంటాడు. ఎవడి పని వాడిదే. ఆ పనిలో మనం అడుగు పెట్టకూడదు, వేలు పెట్టకూడదు. కానీ మొత్తం మీద ఇన్ని రూపాలు వాడే సృష్టించుకున్నాడు. అందుకని అనేక రూపములతో ఉంటూ ఒక రూపంగా మారేటటువంటి పరమాత్మలాగా ఈ భగవత్ స్వరూపాలు కూడా ఇన్ని రూపాలతో ఉంటూ ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ప్రయోజనం నెరవేరుస్తాయి. గణపతి రూపంలో కొన్ని పనులు చేస్తాడు ఆ పరమాత్మ, శివుడి రూపంలో కొన్ని పనులు నెరవేరుస్తాడు, బ్రహ్మరూపంలో సృష్టి చేస్తాడు, విష్ణు రూపంలో పోషిస్తాడు, శివుడి రూపంలో సంహారం చేస్తాడు, ఈశ్వరి రూపంలో పైకి తీసుకుపోతాడు, వెనక్కి తీసుకుపోతాడు, సదాశివుడు అనే పేరుతో అనుగ్రహం ఇస్తాడు, చివరికి వచ్చరికి ఏమీ లేకుండా అంతా తాను ఒక్కడే అయి ఉంటాడు. అలా ఒక్కడే అయిన పరమాత్మని పొందడానికి ఇన్ని రూపములను ఆశ్రయించాలి. ఎందుకంటే ఒక్క దేవుడిని పెట్టక మన హిందువులు ఇన్ని దేవుళ్ళని పెట్టారు అంటే, వారి పిచ్చాడా నువ్వు ఒక్క కూరతో ఎలా బతుకుతావురా అన్నట్ట. రోజు నీకు ఇష్టం కదా అని పంది మాంసం తినగలవా? రోజు ఒకే చేప తినగలవా? రోజు ఒకే అన్నం తినగలవా? రోజు పులిహేర తినగలవా? టిఫిన్ తినేవాడే పొద్దున్న రోజుకి ఒక్కోటి. ఈ పారాయణకు వస్తారు కదా, వచ్చిన వాళ్ళలో ఒక ఆయన ఈ రోజు ఇడ్లీ అయినా అంటాడు. పోనీ రోజు ఇడ్లీ బదులు ఉప్మా పెట్టాం అనుకోండి, రోజు ఉప్మా అయినా అరక్క చచ్చిపోతున్నాం అంటాడు. పోనీ ఒకరోజు ఇడ్లీ ఒకరోజు ఉప్మా పెడితే, అబ్బే ఎప్పుడు చూసినా ఇక్కడ ఉప్మా ఇడ్లీ తప్ప ఏం పెట్టట్లేదు అంటాడు. పోనీ బజ్జీ పెట్టాం అనుకోండి, అబ్బబ్బబ్బ బజ్జీ ఇంతంత బజ్జీ అండి అంటారు. ఎంత కష్టంగా ఉంటుందో మనకు, అవునా? బోడి టిఫిన్కే ఇంత గొడవ చేస్తున్నామే, మళ్ళీ ఇంటికి వెళ్తే పెళ్ళం కాఫీ అవుతుంది, గట్టిగా మాడితే రెండోసారి కాఫీ అడిగితే చాలులే వెలగబెట్టావు రిటైర్ ఇంట్లో కూర్చొని ఏడిపిస్తున్నావు కాఫీ కంటుంది అంటే బయటకు వచ్చరికి లోకి అనుకోండి. నేను ఎందుకు చెప్తానంటే ఎంత గొడవ, పొద్దున పూట టిఫిన్ రోజు ఇడ్లీ ఉంటే తినలేము, రోజు ఉప్మా ఉంటే తినలేము, రోజు బజ్జీ ఉంటే తినలేము, ఏ ఓ పూట ఇడ్లీ ఓ పూట ఉప్మా ఓ పూట ఇంకోటి పెసరట్టు ఎన్ని రకాల రుచులు కోరుతున్నామండి బాబు. సప్తాహాలకు వస్తారు కదండి, ఇదో రేపు అడగండి మా మేస్టర్ అడిగి చెప్తారు. ఈ సప్తాహాలు వచ్చేవాళ్ళంతా ఆయన దగ్గరికి వచ్చి ఏమంటే కాస్త మీరు గురువు గారికి బాగా పక్కన ఉంటారు కదండి, రేపు పొద్దున బజ్జీ వేయించమని చెప్పండి అని మళ్ళీ ఆయన గోకడం. పాపం ఆయనేమో నా దగ్గరకు వచ్చి చంపేస్తున్నారండి వీళ్ళు ఏం చేయాలో తెలియట్లేదు అంటారు. ఆయన ఆయనకేమో ఈ పెద్ద దేని మీద వ్యామోహం ఉండదు, ఒకే ఒక్క కాస్త ఆయనకి నాకు ఉన్న వ్యామోహం కాస్త కాఫీ పొద్దున ఓ చుక్క పడితే తర్వాత ఏ అక్కర్ల. ఈ పక్కవాడు గోకగానే ఆయన నాకు చెప్ప, నేనేమో మళ్ళీ ఆర్గనైజర్లకు చెప్ప. ఆర్గనైజర్లేమో అసలే రావు, ఊరు కాని చోటకి వెళ్ళాం, ఎక్కడో నానా ఎత్తనబడి సామాన్లు పట్టుకెళ్ళాం, అక్కడేమో ఇప్పటికిప్పుడు పెసరట్టు ఉప్మా అంటే ఏం తెచ్చి పెడతారండి రాత్రి రాత్రి నైమిషారణ్యంలో, అప్పటికప్పుడు మైసూరు బజ్జీ అంటే ఏం తెచ్చి పెడతారు, మన ఇంటికి వచ్చిన వాళ్ళకి మనం పెట్టలేమే అటువంటిది, ఇన్ని వందల మందిని తీసుకుని ఏం పెడతాం. అయినా అడగడం మానేరా, పులిహార దద్దోజనాలు బూరెలు ఒకడేమో బొబ్బట్లు చేయించండి అంటాడు. ఈ కోరికలన్నీ తీర్చడం ఎంత కష్టం మరి, అయినా పోన్లే ఎలాగో ప్రపంచం అంతా ఒకటే దేవుడు అంటున్నారు కదా, ఇన్ని దేవుళ్ళు ఎందుకు అన్నవాళ్ళం, ఒక్క అన్నంతో సరిపెట్టుకుందాం అని అన్నం దగ్గర సరిపెట్టుకోడు. మళ్ళీ ఎందుకండి హిందువులకి ఇన్ని దేవుళ్ళు అన్న దిక్కుమాల అని అడగండి, వాడు ఒక్క అన్నం తినేసి ఊరుకుంటాడా, రోజు ఒకే రొట్టి దెబ్బ రొట్టి తిని ఊరుకుంటాడా, రోజు పిగ్గో ఇంకో లేకపోతే టెగ్గతోటో కాలక్షేపం చేస్తాడు చేయడే, అక్కడ ఇన్ని కోరికలు ఎందుకు. అలాంటిప్పుడు భగవంతుడు కూడా ఇన్ని ఆహార పదార్థాలాగే ఇన్ని రూపాలతో ఉండి ఇన్ని కోరికలు తీరుస్తున్నాడు. ఆ మాత్రం జ్ఞానం లేక అనవసరంగా మాట్లాడతాం. కాబట్టి అనేక ఆహార పదార్థములు శరీరమునకు పోషణకు అవసరం. ఏ కూరది ఆ కూర లక్షణమే, దొండ బెండ ఆనబకాయ పీనుబుకాయ ఇలా రకరకాల కాయగూరలన్నీ శరీరానికి అవసరం, పచ్చళ్ళు అవసరం, పిండి వంటలు అవసరం, ఇవన్నీ శరీరాన్ని పోషిస్తాయి. అలాగే భగవంతుడు ఇన్ని రూపములతో మనల్ని పోషించి చివరికి ముక్తినిస్తున్నాడు, మనం చేసిన తప్పులకి శిక్ష కూడా ఇస్తున్నాడు, ఇవన్నీ ఇన్ని రూపములతో చేస్తున్నాడు. వద్దనుకుంటే ఇన్ని రూపాలు పోయి ఒకటే రూపం మిగులుతుంది. ఆ స్థాయిలో ఉన్న పరమాత్ముడు ఓంకారస్వరూపుడు, ఆ ఓంకారవాచ్యుడే గణపతి, అందుకే గణపతిని ఓంకార గణపతి అంటారు. అటువంటి గణపతిని చేజేతులారా పెకలించి అవతల పారేసి నీ పూర్వజన్మలో శాపం పొందిలా అయ్యావు అని దక్షుడికి విశ్వామిత్ర మహర్షి కథ చెప్పాడు. విశ్వామిత్రుడు భీముడికి కథ చెబుతున్న విషయం మనం మర్చిపోకూడదు. భీముడు అనే ఒక ఆయన, ఆయన భార్య పేరు చారుహాసిని, వాళ్ళకి పిల్లలు లేకపోతే ఏం చేశారు అడవికి వెళ్ళారు, అక్కడ ఎవరు తగిలారు విశ్వామిత్రుడు తగిలాడు. తగిలి పూర్వజన్మలో మీరు గణపతిని తిరస్కరించారు, మీ వంశంలో వాళ్ళంతా గణపతిని పూజించేవారు, గణపతిని పూజించకపోవటం వల్లే నీకు కష్టం వచ్చింది, నీకు 7 తరాల క్రితం మీ వంశంలో వల్లభుడని ఒక రాజున్నాడు, ఆయన భార్య పేరు కమల, వాళ్ళకి దక్షుడని కొడుకు పుట్టాడు అని ఆ కథ అంతా చెప్పాడు. ఆ దక్షుడి కథ అన్నమాట ఇది. ఈ దక్షుడు అనేవాడు ముద్గల మహర్షి దగ్గరికి కూడా వెళ్ళాడని చెప్పాగా మీకు. ముద్గలుడు ఆయనకి, నాయన నీ పూర్వజన్మ రహస్యం ఇది, నువ్వు ఒకప్పుడు నీ కుమారుడు భల్లాలుడు అనేవాడు సింధూర గణపతిని పూజిస్తుంటే ఆ గణపతిని పెకలించేసావు, ఆయన శాపానికి గురయ్యావు, గురవడం వల్ల ఈ రోగం వచ్చింది, ఈ జన్మలో పూర్వజన్మలో నీ భార్య తల్లిగా అయ్యింది, జన్మలు మారినప్పుడల్లా వరసలు మారిపోతుంటే రకరకాలు మారిపోతాయి, అందుకే ఏ వరస లేదు మనకి ఎవరితో బంధం లేదండో తెలుసుకోవాలి. మనకి ఈ ప్రపంచంలో ఒకే ఒక్క బంధం ఉన్నదట, ఏమిటా బంధం, ఒక గురువు బంధం, గురువు తప్ప మరేమీ లేదు పొమ్మనాడు. నేను చెప్పలా, శివపురాణంలో కూడా ఇన్ని దేవతలు మీ గురువు రూపంలో ఉన్నారు పొమ్మన్నారు. గురుదేహంతులింగంచ, గురువుగారి శరీరమే శివలింగం అనుకోమన్నాడు అంతే. శివపురాణములో విద్యేశ్వర సంహితలో ఈ వెళ్ళేటప్పుడు ఆ రాజును అడిగితే ఆ శివపురాణం తీసుకొస్తాడు మొదటి పాటు విద్యేశ్వర సంహిత, అందులో చెప్పాడు అనేక లింగములను నువ్వు కష్టపడి పూజిస్తున్నావు కానీ గురువుగారు ధరిస్తే దేహాన్ని ముట్టుకుంటే శరీరాన్ని ముట్టుకుంటే అనేక లింగములను ముట్టుకున్నట్టే. అందుకే భగవంతుడు గురువు రూపంలో ఇన్ని లింగాలను ప్రతిష్ఠిస్తున్నాడు. ఈ లింగములను గురువు పూజిస్తాడు, మీరు గురువుని పూజించండి, తద్వారా మీకు గురుకటాక్షము హరుకటాక్షము రెండూ లభిస్తాయి అని శాస్త్రం చెబుతున్నది. మేమంతా పరమభక్తితో గురువుని పూజించాము, ఎప్పుడూ గురువుకి వ్యతిరేకంగా ఒక్కనాడు మాట్లాడలేదు మేము బతికున్నంతకాలం. మేము బతికున్నటువంటి ఇప్పుడు చచ్చిపోయేవారు కాదు, మా గురువు గారు బతికున్నంతకాలం, గురువు బతికున్నంతకాలం మేము ఆయనకు వ్యతిరేకంగా ఒక్క ముక్క బయటికి వెళ్ళి మాట్లాడలేదు. ఇప్పుడు ఇది కలియుగం పెరిగిపోవటం వల్ల, పెచ్చు పెరిగిపోవటం వల్ల ఒక 20 ఏళ్ళ నుంచి మార్పు వచ్చిందండి. అంత పూర్వం మీరు చిన్నప్పుడుతో మేష్టాన్ని బయటకు వెళ్ళి తిట్టడం చాలా తక్కువ, దుర్మార్గులు ఎప్పుడు ఉంటారు కానీ కర్రతో గురువుగారు కొట్టిన మోకాళ్ళ గుంజీలు తీయించిన కిక్కురుమం లేదు. నాకు బాగా తెలుసు, సత్యనారాయణ గారు నాకంటే టాప్ మోస్ట్ సీనియర్ కాబట్టి ఆయనకి ఇంకా తెలుస్తుంది. పూర్వం ఢామని నేల మీద మోకాళ్ళ మీద పడమనేవారు, అది మోకాళ్ళ గుంజీలు, మోకాళ్ళ చెప్పలు కొట్టుకుపోయేవి. కానీ బయటకు వచ్చి దొంగ గురువు కొట్టాడని ఒక్కసారి ఇంట్లో చెప్పలేదు ఎవరు. అలా చాలా ఎన్ని రకాల శిక్షలు గురువులు వేసిన, గురువు శిక్ష వేశాడని కక్ష కట్టి ఇంటికి వచ్చి తిట్టేవారు కాదు. మా గురువుగారు కొట్టారు కాబట్టి వాళ్ళు నేను బాగుపడ్డాను అనేవారు ఎక్కువ కాలంలో. ఆ కాలంలో ఇప్పుడు అదేంటో తెలీదు. స్టాండ్ అని ఒకవేళ గురువుగారు శిష్యుడిని అన్నాడా, ఇక ఈ గురువుగారు బతుకు బస్ స్టాండ్ అన్నాడా, స్టాండ్ వీడు బస్ స్టాండే. వెంటనే వాడు ఇంటికి వెళ్ళిపోతాడు, కంప్లైంట్ ఇస్తాడు. దరిద్రపు గవర్నమెంట్లు కూడా అలాగే ఏడిసాయి, పిల్లల్ని ఏం అనకూడదు అండం, పిల్లలు కంప్లైంట్ ఇస్తే గురువుగారు ఉద్యోగం పోతుంది జైల్లో పెట్టేయటం. ఈ నవరంధ్రాల టీవీ గాడి యొక్క స్టేషన్ పాడైతే కానీ మన దేశం బాగుపడదు. వాడేమో రోజుకు 100 సార్లు చూపిస్తాడు, దాంతో దేశం అంతా నా కంపు, ఒకటే గొడవ. ఏముండదు పాపం, ఎందుకు పాఠం రాయలేదురా, లే అన్నావా, ఈ పిల్లలు పరిగెత్తి గడిపడం, మమ్మీ డాడీ వాడు మమ్మల్ని తిట్టాడు కట్టాడు అండం, ఇంకేముంది, ఇంకా అయిపోయింది అక్కడికి. ఎంత దరిద్రంగా మారిపోయిందండి. అలాగే కొంతమంది గురువులు కూడా ఏడిశారు, తాగి తందనాలు ఆడే వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి అసలు. గురువు ఆ ఉద్యోగంలోకి వెళ్ళాడంటే ఎంత పవిత్రంగా ఉండాలి, శుచిగా కాళ్ళు చేతులు కడుక్కుని వెళ్ళాలి. ఎవడికి పడితే వాడికి, ఓ శుచి లేని వాడికి, చదువు రాని వాడికి, నాస్తికుడికి ఉద్యోగాలు ఇచ్చేశారు. అందులో వీళ్ళ వల్ల దేశం ఎంత పాడైపోతుంది. ఇదిగో సత్యనారాయణ గారు లాంటి వాళ్ళకి, ఆ జయకుమార్ గారు లాంటి వాళ్ళకి, పార్థసారథి గారు లాగా మాట వరసకు కూడా చుట్టా బీడి సిగరెట్ కాల్చని వ్యసనములు లేని మంచి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి. ఇస్తే అవుతున్నారు బట్టి వాళ్ళు ప్రజలు బాగు చేస్తారు. మాస్టర్ వెళ్ళి అని వాడు ఎదురుకుంటే చుట్టా కాల్చి బీడి కాలిస్తే ఎంత తప్పు. ముక్కుపొడం వ్యసనం కాదని శాస్త్రం, అయినా మా గురువులు ముక్కుపొడం పిల్లల దగ్గర పిలిచేవారు కదండి. ముక్కుపొడం పిలిచే మాస్టర్ కూడా రహస్యంగా పిలిచేవాడు, అంటే ఇది కూడా పిల్లలకు అంటుకుంటుందేమోనని. అది ఆ కాలం. అంటే అటువంటి పవిత్రులైన గురువులు, పవిత్రులైన శిష్యులు ఉంటే యావజ్జీవితం భూమండలం హాయిగా సుఖంగా సాగుతుందన్నమాట. ఒక్క 20 ఏళ్ల క్రితం వరకు కూడా చాలా బాగుందని చెప్తున్నారు కదా. స్వర్ణయుగం మేము చూసాం, ఎప్పుడూ గురువుల్ని మాట వరసకు కూడా తిట్టి ఎరగరు. గురువురన్యన్న విద్యతే, గురువు కంటే అన్యం లేదు అనుకునేవారు. ఒక్కసారి ఒక్క అక్షరం పాఠం చెబితే ఆ గురువుని పూజించే మేము. ఇతర మతస్థులు కూడా, మాకు ఇంగ్లీష్ చెప్పిన ఒక క్రిస్టియన్ టీచర్ ఉండేవాడు, ఎంతో పవిత్రంగా ఉండేవాడు ఆ రోజుల్లో. ఇప్పుడంతా ఇలా చండాలం అయిపోయారు కానీ వాళ్ళు కూడా బాగుండేవారు. మళ్ళీ భగవంతుడి అనుగ్రహం వల్ల స్వర్ణయుగం రావాలి, గురుకులం ఎలా ఉంటుందో అలా వచ్చేటట్టుగా ఉంటే బాగుండు. ఆనాడు విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, సాందీపని ఇలాంటి వాళ్ళు గురువులుగా ఉండాలని, శిష్యులంటే కృష్ణుడు రాముడు మొదలైనటువంటి వాళ్ళ కోవకి చెందిన వాళ్ళు అయి ఉండాలని కోరుకోవాలన్నమాట. ఒక ఆయన ఉండేవాడు భాస్కర్రావు గారు అని ఒక టీచరు, మీ ఇంట్లో వచనంతో ఉన్న భారతం ఉందా అన్నాడు. ఉంది అన్నాను. ఆ భారతం ఎవరు చదువుతారంటే, మా నాన్నగారికి సంస్కృతం తప్ప తెలుగు అక్కర్లేదు కదండి, నేను ఒక్కడే చదువుతానన్నాను. మరి ఆ భారతం నాకు కావాలంటే పట్టుకెళ్ళి ఇచ్చాను, మళ్ళీ ఇంట్లో చెప్పే ఇచ్చాను ఆయన అడిగారని. మా వాళ్ళు ఇచ్చేమన్నారు. ఇంకా చాలా చిత్రంగా ఉండేవాళ్ళండి, గురువుగారు అడిగితే ఏది అడిగితే అది ఇచ్చేసేవాళ్ళం. నాకు మంచి ప్రైజ్ వచ్చిందో సార్ హైస్కూల్లో, ఆ రోజుల్లో స్టీల్ గ్లాస్ ఇచ్చారు, దుఃఖలా ఉండేది ఆ గ్లాసు. ఆ గ్లాస్ ఇచ్చిన తర్వాత పాపం మా మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు, రేపు భలే ఉంది రా ఫ్రైజ్ అన్నాడు. అయితే గురువుగారు మీకు నచ్చిందా అంటే నచ్చింది అన్నాడు. వెంటనే ఆయనకి ఇచ్చాను నేను. ఆయన ఆశ్చర్యపోయి నచ్చింది అన్నంత మాత్రం చేత ఈ కుర్రగాడు ఈ గ్లాస్ ఇచ్చాడు, వీడు భవిష్యత్తులో సద్గురు అవుతాడని ఆనాడు అన్నాడు ఆ మహానుభావుడు. అప్పటి గురువులు అప్పుడు శిష్యులు చెప్పే కదండి, వాళ్ళ గురించి వాళ్ళు మనం కొంచెం తెలుసుకోవాలి. పురాణం అంటే అసలు గురు శిష్య బంధమే గొప్ప పురాణం. అంటే ఉండి అనే ఒక గ్రామం ఉండేది భీమవరం దగ్గర. ఆ గ్రామంలో తోటకూర సుశీల గారిని ఒక ఆవిడ ఉండేవారు, ఇప్పుడు లేరు, వెళ్ళిపోయారు అనుకుంటాను. ఎవరు అన్నారు వెళ్ళిపోయారండి, దైవం అనుగ్రహించి ఉంటే మరీ మంచిది. నేను చెప్పేది ఎప్పుడు 1978లో నాకు పాఠం చెప్పారు. 78 అంటే ఇప్పుడు ఎన్నేళ్ళైంది, 88, 98, 2008, 2018 ప్లస్ ఇంకో 3 ఏళ్ళు, 43 ఏళ్ల క్రితం. అప్పటికి ఆవిడకి 40 ఏళ్ళు ఉన్నాయి. ఆవిడ ఉండిలో ఉండేవారు. ఎయిత్ క్లాస్ బి సెక్షన్, నన్ను బీలో దోశారు. ఇదేంటంటే ఏ సెక్షన్లో ఉంటే అంత మంచివాళ్ళు కదా అంటే, అందరూ మంచివాళ్ళు అంతా ఏ సెక్షన్లో ఉంటే, బి సెక్షన్ ఎవడు బాగు చేస్తాడో అంతే నువ్వు ఉంటే పిల్లలు బాగుపడతారని నన్ను అందులో దోశారు. సరే, నేనే పాఠాలు చెప్పవలసి వచ్చేది కొన్ని సందర్భాల్లో. నా చేత కావాలని చెప్పించేవారు, పురాణాలు చెప్పించేవారు, కథలు చెప్పించేవారు. ఇద్దరు ఉండేవారు అనమాట, ఒక ఆవిడ తోటకూర సుశీల గారు, ఇంకొక ఆవిడ ఇంటి పేరు తోట, టీఆర్ఎం, తోట రమామణి గారు అనేవారు. ఈ తోటకూర సుశీల గారేమో ఉండిని తెచ్చేవారు, క్షత్రియ వంశానికి చెందినవిడ. తోట రమామణి గారేమో కాపు వంశానికి చెందినవారు. ఈ ఇద్దరికీ నేనంటే ఎక్కువ ప్రేమ. ఇద్దరికీ నేను దత్తపుత్రులాగే ఉండేవాడిని. మీకు ఎందుకు చెప్తున్నానంటే, మేస్టర్లు ఎంత బాగుండేవారు, పిల్లలు ఎలా బాగుండేవారో చెప్పాలి. ఓ రోజు నేను జరిగింది, కుంటాట్లోనూ పాల్గొన్నాను. కుంటాట్లని ఉండేవప్పుడు ఒక ఒంటికాల మీద కుంటుతూ వెళ్ళి వాళ్ళు ముట్టుకోవడం అనమాట. ఆ కుంటాట్లో ఎవడో మహావేగంగా వచ్చి ఢీ కొట్టేశాడు నన్ను. డామ్మన మేడమెట్ల మంచి కిందకు తొలిపోయాను. తొలిపోతే ఏమయ్యేది, మాకేమయ్యేది, మా శరీరాలు ఇప్పుడు మంచి ఉక్కుల్లో ఉండేవి, సన్నగా అందరూ రివట్ల భలే ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. కాకపోతే కింద పడిపోగానే, ఒక్క క్షణం అలా పడిపోగానే, ఈ సుశీల్ గారు అన్నవిడ పరుగు పరుగును వచ్చి, అయ్యి బాబోయ్, ఈ బాబు పడిపోయాడు. నేనంటే చాలా ఇష్టం వాళ్ళకి, మంచి మార్కులు వచ్చేవి కనుక, బాగా పురాణం చెప్పేవాడు కనుక, అందులో వాళ్ళకి తెలుగు కథలు బాగా చెప్పేవాడు కనుక చాలా ఇష్టపడేవారు. టపటప లేపి ఎక్కడ నేను ఏమైపోతానోనని ఆవిడ ఫస్ట్ క్లాస్ అయిన టీ, కాఫీ రెండు ఫ్లాస్కుల్లో తెచ్చేవారు. ఉదయం పూటకేమో కాఫీ, పన్నెండు గంటలలోపు రెండు మూడు సార్లు కాఫీ తాగాలి. తదనంతరం మధ్యాహ్నం పూట టీ. అందులో వాళ్ళ ఇంట్లో పాడి గేదెలు ఉండేవి. పొదుగు దగ్గర తీసిన పాలల్లో మళ్ళీ నీళ్లు కలపకుండా టీ కలిపి పట్టుకొచ్చారు. ఆ ఫ్లాస్కులో సాయంత్రం దాకా వేడిగా ఉండేవండి. ఆ వేడి వేడి టీయో కాఫీయో ఇచ్చారు మొత్తం మీద. ఆ తాగ్గానే ఎక్కడ లేని బలం వచ్చింది. ఏం శుభ్రంగా గేది పాలు, ఒరిజినల్ పాలు, కాచిన పాలు. ఆ తాగి మళ్ళీ హుషారుగా లేచి, ఆ తర్వాత నేను దాని ఏమంటారు, వక్తృత్వపు పోటీలు, బుద్ధిబలం గొప్పదా దేహబలం గొప్పదా అనే దాని మీద మాట్లాడాలి. అందరూ బుద్ధిబలం గొప్పది అని చెప్పేస్తున్నారు. ప్రతిదానికి సింహం కుందేలు కదా, అందరూ అదే చెబుతున్నారు. ఇంతలో ఈవిడొచ్చి, ఒరే నేను ఇచ్చిన కాఫీ తాగాక సేద తీరావంటే భలేగా ఉందండి అన్నాను. అయితే ఒక కోరిక, ఇప్పుడు నెక్స్ట్ నువ్వే పాల్గొవాలి, ఉపన్యాసం నీదే. ఎవడు చూసినా బుద్ధిబలమే గొప్ప అంటున్నాడు, నువ్వు మాత్రం దానికి వ్యతిరేకంగా దేహబలం గొప్ప నిరూపించరాంది ఆవిడ. నాకు హుషారు వచ్చేసింది. మా మేస్టర్ మరి నాకు ఇంత పోసారిగా కాఫీ ఆకంగాను, ఆవిడ టీ అంతా నేను తాగేసానుగా కాఫీ, మంచి బలం వచ్చేసింది. వెంటనే లేచి, అప్పటికి 20 మంది బుద్ధిబలమే గొప్ప అన్నారు, 21వాడిని నేను. బుద్ధిబలం కంటే దేహబలమే గొప్ప అన్నారు కావాలని. ఆవిడ కోరారు కనుక, టీచర్ గారు కోరారు కనుక చెయ్యాలి. ఎలాగో నిరూపిస్తున్నాను వినండి, నిరూపించకపోతే మళ్ళీ పోటీలో ఓడిపోతే ప్రైజ్ రాదు, స్టీల్ గ్లాస్ రాదు. ఇంత స్టీల్ గ్లాస్ అక్కడ ఎదురుకుండా పెట్టారు భయ్య. అందుకని ఇప్పుడు నేను మేడం నుంచి కిందకు దొల్లిపోయాను. ఆ సమయంలో దేహబలమే లేకపోతే ఈ బుద్ధిబలంతో ఎలా కాపాడుకుంటాం మనం, నా బుర్ర గొప్పదే కానీ డామ్మని కింద పడి బుర్ర పగిలి చచ్చిపోతే ఏమైపోతాను. అప్పుడు ఆవిడ కాఫీ ఇచ్చారు, తాగ్గానే దేహబలం వచ్చింది, దేహబలమే లేకపోతే ఇప్పుడు ఏం మాట్లాడతాను అని ఇలా మొదలెట్టి పైకి కిందకి పరిగెడుతున్నాం, ఒంటికాలు మీద కుంటాట ఆడుతున్నాం, రేపు పొద్దున కో ఆడుతున్నాం, ఇంకోటి ఆడుతున్నాం, ఇవన్నీ దేహబలం లేకుండా ఇలా వస్తాయి. రేపు పొద్దున రోడ్డు మీద ఎడుతున్నాం, రౌడీపీని గౌడవ వస్తాడు, నువ్వు ఎంత తెలివైన వాడివైనా నిన్ను పొచ్చుకుని చొక్కా పొచ్చుకుని ఎరా అన్నాడు. అప్పుడు వాడిని లాగోడు గోపు మీద తెచ్చుకుని మనల్ని మనం రక్షించుకోవాలంటే దేహబలం ఉండాలో వద్దా, భీముడు దేహబలం వల్ల నెగ్గాడా బుద్ధిబలం వల్ల నెగ్గాడా అని మొదలెట్టి అప్పుడు ఒక కథ చెప్పాను. పూర్వం ఒక ఆయన మంచి పండితుడు, బుద్ధిబలమే గొప్ప, నా తెలివితేటలు ఎవరికీ లేవు, నా అంత తెలివైన వాడు లేడు అని విర్రవీగేవాట. ఆయన బాగా సంస్కృతం చదివాడు, తెలుగు చదువుకున్నాడు, వేదం చదువుకున్నాడు, ఉపనిషత్తులు చదువుకున్నాడు. గంగానదిలో పడవెక్కి అవతలకి దాటాలనుకున్నాడు ఆయన. పడవెక్కారు, గంగ చాలా పెద్దది, పైగా ఆ పూట వరద కూడా ఉంది బాగా. పడవెక్కి ఎక్కగానే పడవవాణ్ణి, పడవ నడిపేవాణ్ణి, రేయ్ ఎంతసేపు కండ పెంచడమైనా బుర్ర ఏమన్నా పెంచావా అన్నట్ట. బుర్రంటే ఏమిటండి అన్నాడు వాడు పాప అమాయకంగా. బుర్రంటే ఇదిరా, దిస్ ఈజ్ కాల్డ్ బుద్ధి, బుద్ధి లేదా నీకు అన్నట్ట. బుద్ధిలే తెలియదండి నాకు, పడవ ఒకటే ఉందండి అన్నట్ట. అల్లసాని మనుచరిత్ర వల్లెవేస్తివా అన్నట్ట. అల్లసాని వారి మనుచరిత్ర చదివావా? మనుచరిత్ర నాకేం తెలుసండి, ధనచరిత్రే తప్ప అన్నట్ట. మనుచరిత్ర చదవలేదా? అయితే నీ జీవితం 10% 10% వ్యర్థం అన్నట్ట. పోన్లేండి అన్నాడు ఆయన. పాణిని వ్యాకరణం చదివావా? అబ్బే వ్యాకరణం తెలియదు కానండి, రణం చేయగలనండి అన్నట్ట. అబ్బే నీ జీవితం ఇంకో 30% వేస్ట్, ఇందాక 10 ఇప్పుడు 30-40% నీ జీవితం వ్యర్థం అన్నట్ట. ఇలా దారి పొడుగుతా మధ్యలో నువ్వు వచ్చేదేవా బాలవ్యాకరణం చదివావా, పాణిని వ్యాకరణ చదివావా, మరుచరిత్ర చదివావా, భాగవతం చదివావా, కాళహస్తీశ్వర మహాత్మ్యం చదివావా, ఈ మధ్య నేను రాసిన పుస్తకం ఉంటుంది అది చదివావా అనగానే అవేం చదవలేదన్నప్పుడల్లా నీ జీవితం వేస్ట్, చివరికి వచ్చరికి నీ జీవితం పూర్తిగా వేస్ట్ అన్నట్టు ఆయన. సరిగ్గా నది మధ్యకి వచ్చారు. వచ్చాక ఇప్పుడు ఆయన అన్నట్టు పడవాడు, గురువుగారు మీకు ఈత వచ్చా అండి అన్నాడు. నాకు ఈత రాదురా అన్నాడు ఆయన. నేను చదవకపోతే నా జీవితం 90% 100% వేస్ట్, ఇప్పుడు ఈత లేకపోతే మీ జీవితం పూర్తి ఇప్పుడే వేస్ట్, ఎప్పుడో భవిష్యత్ పక్కనట్టండి, పడవ చిల్లడి నీళ్లు లోపలికి వస్తున్నాయి, నేను ఈదుకుంటూ పోతున్నానని దూక్కు వెళ్ళిపోయాట. పడవకి చిల్లేటప్పటికీ నీళ్లు వచ్చేసాయి. పాప ఈయన మరుచరిత్ర చదివావా, వ్యాకరణం చదివావా, బుద్ధిబలం గొప్పదా అంటున్నాడు కానీ పడవలోకి నీళ్ళు వస్తున్న విషయం చూసుకోలేదు. వాడు అది చూసి ఏమన్నాడు, పడవలోకి బాగా నీరు వచ్చేసిందండి, ఈయనే పోతున్నాను మీరు పండు అన్నట్ట. పడవ మునిగిపోయింది వాడు డామ్మన్నాడు. ఈ కథ చెప్పి ఇప్పుడు చెప్పండి, అక్కడ దేహబలం ఉండి అద్భుతంగా ఈత కొట్టుకుని అవతలకి వెళ్ళాడు, ఈ బుద్ధిబలం ఉన్నవాడు మునిగిపోయాడు అనగానే నాకే ప్రేత వచ్చేసింది, బ్రహ్మం తిమ్మిని తిమ్మిని బ్రహ్మం చేసేవాళ్ళం. అలా నా చేత ఏదో ఒకటి చేయించి నాకు ప్రైజ్ ఇప్పించడానికి గురువులు అంత రకంగా ప్రయత్నం చేసేవారండి, మహాప్రయత్నం చేసేవారు, ప్రేమలు చూపించేవారు. అది గురు శిష్య బంధం అంటే. నాకు ప్రైజ్ వస్తే వాళ్ళు ఆనందపడ్డారండి. మరి ఇప్పుడు ఏముంది, అసలు గురువు లేదు, శిష్యుడు లేదు, ఎంత స్వార్థం వచ్చేస్తుంది క్రమక్రమంగా. లేరండి నేను అన్నం ఎక్కువ ఇలా వస్తుందన్నమాట. గురువు అడిగితే ప్రాణం తీసిచ్చేవారు ఆ రోజుల్లో, శిష్యుడి కోసము ప్రాణం పెట్టేవారు గురువులు. స్వార్థ ప్రయోజనాలు దూరంగా ఉండేవి. అటువంటి గురు శిష్య బంధం ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది. అందువల్ల నాయన దక్ష, నువ్వు చేసిన పాపం ప్రాయశ్చిత్తం అవ్వాలంటే నేను గురువుపదేశం మంత్రం ఓటిస్తాను. ఇదంతా ముద్గలుడు చెబుతున్నాడు. నేను గణపతిని పూజించాను, ఆ గణపతి అనుగ్రహం నాకు కలిగింది, కానీ నేను ఇంతవరకు గణపతిని ప్రత్యక్షంగా చూడలేదు. నీవు గణపతిని 2 రూపాలలో వెంట వెంటనే చూడగలిగావు, అది నీ అదృష్టం. నీకు నేను గంబీజంతో కూడిన గణపతి మంత్రం ఇస్తాను, నువ్వు నీ తల్లి కమల ఈ ఆశ్రమంలోనే కూర్చుని జపం చెయ్యండి. తద్వారా ఏమవుతుంది, ఇప్పుడు నా అనుగ్రహం వల్ల నీ శరీరం బాగుపడింది, కానీ పూర్తిగా పాపం పోయి మహాత్ముడు అవ్వాలి నువ్వు. గణపతి కటాక్షంతో ముక్తి పొందాలి, దానికి మంత్రానుష్ఠానమే ముఖ్యం. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది అనుష్ఠానం, మంత్రానుష్ఠానం అని అతనికి అతని తల్లికి గణపతి దివ్య మంత్రం ఇచ్చాడు. ఈ మంత్రాన్ని వాళ్ళక్కడ 40 రోజుల పాటు రోజు గురు సన్నిధానంలోనే అనుష్ఠానం చేశారు. ప్రతిదినము గురువుగారి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకొని గురుపాదోదకం తాగి, గురుపాదోదకం పావనం శుభం అనే నీళ్లు తాగి అసక్కించుకోకుండా తాగివట్ట. కాళ్ళు కడగ వచ్చే నీళ్లు తాగాలంటే అంత తేలిక కాదు, ఎంత భక్తి లేకపోతే తాగలరు. అలా తాగి అప్పుడు జపం చేసేవట. నాకు ఆశ్చర్యం ఏంటో తెలిసిన, ప్రతిదినము నా ఆశ్రమానికి ఎదురుగుండా ఉన్న విశాలమైన చెరువులో స్నానం చేసి శుచివై వచ్చి జపం చెయ్యి అంటే, చెరువులో స్నానం చేయటం వల్ల నేను శుచినవ్వను, నీ కాళ్ళు కడగ్గా వచ్చిన నీళ్లు నెత్తి మీద చల్లుకుంటేనే శుచినవుతాను. నాకు నీ పాదోదకం కంటే గొప్ప శుచి అయిన పదార్థం లేదు. నీ కాళ్ళు కడగ్గా వచ్చిన నీరు గంగాజలం అన్నాడంతే. ఇలాంటి మాట అనాలంటే అతని మనస్సులో గుండెల్లో ఎంత భక్తి గూడు కట్టుకుందో ఆలోచించండి. ఒకప్పుడు పాపం చేసినా ఇప్పుడు పశ్చాత్తాపంతో పరమ పవిత్రుడైపోయాడు ఆయన. అలసాని మరుచరిత్రలో అన్నారన్నమాట, మీ మాటలు మంత్రంబులు మీ మెట్టిన ఎడ ప్రయాగ, మీ పాద పవిత్ర అమలతో యముల అలఘుద్యో మార్గ జరాంబు పౌనరుక్త్యములు రివిన్. ఒక గురువుగారు ప్రవరుడి దగ్గరకు వచ్చారు, ఒక సిద్ధుడు. ఆ సిద్ధుడి దగ్గరకు వచ్చి ప్రవరుడు అన్నాడు, మాకు వేరే మంత్రాలు లేవు, నువ్వు మాట్లాడితే నీ మాటలే మంత్రాలు అన్నాడు. నువ్వు మాట్లాడే మాటల్లా అన్నీ మంత్రాల్లో ఉన్నాయి, నాకు నేనేదో అండం కాదు, నిజంగా మహాత్మా నువ్వు సిద్ధుడివి, సిద్ధుడి నోట్లోంచి ఏ మాట వచ్చినా అది మంత్రమే. మీ మెట్టిన ఎడ ప్రయాగ, నువ్వు ఎక్కడ కాలు పెడితే ఆ కాలు పెట్టిన స్థలమల్లా ప్రయాగ వంటి దివ్యక్షేత్రం. నువ్వు నా అదృష్టవశాత్తు నా ఇంట్లో అడుగుపెట్టావు, ఇప్పుడు నా ఇల్లే ప్రయాగ, ఇంక వేరే ప్రయాగకి వెళ్ళక్కర్లా, నా ఇల్లే ఒక మహాప్రయాగ క్షేత్రం. గంగా, యమున, సరస్వతి ఈ మూడు నదుల సంగమం ప్రయాగంటే అది ఇదే ప్రయాగ. మీ పాద పవిత్రామలతో యములలఘుద్యో మార్గ జరాంబు పౌనరుక్త్యములుర్విన్. నీ కాళ్ళు కడిగాను నేను, కడిగి ఆ నీళ్లు నా నెత్తిమీద చల్లుకున్నాను. నీ కాళ్ళు కడగ్గా వచ్చిన నీరుందే, ఆ నీరు అత్యంత పవిత్రమైన ఆకాశం నుంచి భూమికి వచ్చిన గంగా జలము అన్నాడు ఆయన. ద్యోమార్గము అంటే ఆకాశం నుంచి కిందకు వచ్చినటువంటిది అంటే గంగ. ఆకాశ గంగా జలానికి నీ కాలు కడగ్గా వచ్చిన నీళ్ళకి తేడా లేదు అన్నాడు. అన్నాడు కాబట్టి ఆయన అగ్నిహోత్రుడి అనుగ్రహం పొందాడు. పిలిస్తే అగ్నిహోత్రుడు ఆయనకి పలికాడు. మనం అంత భక్తి గురువుల మీద ఏర్పాటు చేసుకోవాలి. ఆ భక్తి పూర్వజన్మలో చేసిన పాపముల వల్ల దెబ్బలు తిన్నాడు కాబట్టి ఇప్పుడు దక్షుడికి వచ్చింది. కష్టం వచ్చినప్పుడే గురువు మీద భక్తి బాగా పెరుగుతుంది. మీరు ఎన్ని చెప్పండి, గురువు మీద సంపూర్ణమైన భక్తి కుదరడం అనేది ఒక మహాయోగం అండి. తపస్సు, జ్ఞానం, ముక్తి, కైవల్యం, అనేక గ్రంథాల అర్థం, దాతృత్వం, వక్తృత్వం, ఇవన్నీ కేవలం గురుభక్తిలో ఉన్నాయి, ఇంకెందులోనూ లేవు అమ్మన్నారు. అంతే లేదు తపంబు నాకు. ఒక ఆయన మహానుభావుడు రాశాడు, నాకు వేరే తపస్సు లేదు, తీర్థయాత్రలు లేవు, నాకు విద్య లేదు, నాకు ఇవన్నీ ఒకటే మా గురువే. ఆయన అడిగాడా, ఆయన ఏం చెబితే చేస్తాను, అంతకు మించి నాకు వేరొక తపస్సు లేదుగాక లేదు అన్నాడు ఆయన. అలా ఇప్పుడు దక్షుడు గురుభక్తితో జపం చేశాడు. ఆ గురుభక్తికి మెచ్చి హరుడు, బ్రహ్మ, విష్ణువు గణపతి దగ్గరికి వెళ్ళారు. గణేష, అంత గురుభక్తితో పాపం నీ కోసం జపం చేస్తూ ఉంటే ఇంకా నువ్వు వెళ్ళి దర్శనమేమిటి అన్నారట. త్రిమూర్తులు రికమెండేషన్ లెటర్ ఇచ్చారన్నమాట. ఇప్పుడు త్రిమూర్తులు ముగ్గురు కూడా గణపతి దగ్గరికి వెళ్ళి, అతడు భూలోకంలో పరమభక్తితో ముద్గల మహర్షి ఆశ్రమంలో నీ కోసం తపస్సు చేస్తున్నాడు, నీ మంత్రానుష్ఠానం చేస్తున్నాడు, నువ్వు చెచ్చర విచ్చేసి ఆయన్ని బాగు చెయ్యి అనగానే గణపతి తక్షణం ఆశ్రమంలో ప్రత్యక్షమయ్యాట. కోటి సూర్యుల కాంతితో ధగ 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 వెలిగిపోతూ మహాసౌందర్య స్వరూపుడు, ఏకదంతుడు, జ్ఞానస్వరూపుడు అయిన విఘ్నేశ్వరుడు చింతామణి గణపతి అనే రూపంలో దర్శనమిచ్చాడు. గణపతికి చాలా రూపాలున్నాయి. చింతామణి గణపతి అంటే కోరిన కోరికలు తక్షణం తీర్చే గణపతి. చింత అంటే కోరిక లేక ఆలోచన. చింతామణి అంటే పూర్వకాలంలో పాలసముద్రం చిలికినప్పుడు పుట్టిన ఒక మణి. ఆ మణి దగ్గరికి వెళ్ళి, మణి మణి నాకు ఇప్పటికిప్పుడు 1,00,000 రూపాయలు కావాలంటే 1,00,000 రూపాయలు ఇస్తుంది, నాకు కాశీకి వెళ్ళాలని ఉంది కాశీ తీసుకెళ్ళంటే తీసుకెడుతుంది, నన్ను ప్రయాగ తీసుకెళ్ళంటే తీసుకెడుతుంది, అలాగే పెళ్లి కాని వాళ్ళు నానాయాతన పడిపోతున్నటువంటి పెళ్లి కాని వాళ్ళు చాలామంది ఉంటున్నారు కదా, అలాంటి వాళ్ళు పెళ్ళి అవ్వాలని కోరుకుంటే పెళ్ళి అవుతుంది, ఇలా ఏదనుకుంటే చేసి పెడుతుంది. ఇలా కోరిన కోరికలు తీర్చే మణి కనుక దాని ఏమన్నారు, చింతామణి అన్నారు. చింతామణి లోకసుఖం, చింతామణి లోకసుఖములను ఇస్తుంది. ఇలాంటి చింతామణి ఒక్క మణి స్వర్గలోకంలో ఉంటేనే స్వర్గంలో ఉన్న దేవతలు ఏమనుకుంటే వస్తున్నాయి. ఇటువంటి మణుల కంటే గొప్ప ముక్తిని కూడా ఇచ్చే చింతామణులు అమ్మవారి గృహంలో ఉన్నాయి. అమ్మవారి ఇల్లు మొత్తం చింతామణి గృహమే. మొత్తం గోడకంతా మనం ఇలా ఇది ఆకుపచ్చ రంగు వేసినట్టుగా ఇక్కడ అక్కడ అన్ని మణులు దాపడం చేయబడి ఉన్నాయి. ఆ మణులు చింతామణులు. ఆ మణులు ఈ బోడి సుఖాలే కాదు, వైకుంఠం కూడా ప్రసాదించగలవు, అరిచేతులు స్వర్గం నిలబెట్టగలవు. అటువంటి చింతామణి గృహం అమ్మవారిది. అవునా? అలాగే ఇహం పరం సమస్తమిచ్చేటటువంటి ఒక గొప్ప మణి రూపంలో ఉంటాడు గనక విఘ్నేశ్వరుణ్ణి చింతామణి అన్నారు. ఇంకా చింతామణి గణపతి దగ్గరికి వెళ్ళి మీరు ఏదది అడిగితే అది ఇస్తాడు ఆయన. కాకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఏది కోరాలో అది కోరాలి. కాశీలో ఇప్పుడు ఆ గణపతి ఉన్నాడుగా, అక్కడికే వెళ్ళి మనం యజ్ఞం చేసుకున్నాం ఒకసారి. చాలా గొప్ప గణపతి. కాశీలో ఉన్న అనేక గణపతుల్లో చింతామణి గణపతి, ఇడ్డుంటి గణపతి, క్షిప్ర గణపతి, ఇలా మహాగణపతులు చాలామంది ఉన్నారు అక్కడ. అసలు గణపతుల మయం కాశీ అంటే, శివలింగాల మయం కాశీ. అందుకే అంత గొప్ప క్షేత్రం అన్నారు. నాకు కూడా ఈ మొత్తం ఈ చుట్టుపక్కల అందరిళ్లలో ఒక శివలింగం, అందరిళ్లలో గణపతి ఉంచేయాలని కోరిక అనమాట. దిక్కుమాల మతాలు అండిపోయి అంది సమస్తం గణపతిమయం, శివమయం అయిపోతే ఈ ప్రాంతం పరమ పవిత్రం అవుతుంది, అనారోగ్యాలు తొలగిపోతాయి, వైతరణీ నది గంగానదిగా మారిపోతుంది. ఆ స్థాయి గణపతికి శివుడికి ఉంటాయి. అందువల్ల చింతామణి గణపతి రూపంలో ఎందుకు కనపడ్డాడు అంటే దక్షుణ్ణి ఇహం పరం రెండూ ఇచ్చి అనుగ్రహించడం కోసం ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆశ్చర్యపోయి ఆనందపోయి, మహానుభావ, ఎవ్వరికీ అంత తేలిగ్గా దర్శనమివ్వని విన్నాను. నా పూర్వజన్మ సుకృతం వల్ల నువ్వు కనపడ్డావు. నీ పాదపద్మాలకి భక్తితో నమస్కారం చేస్తున్నాను. నన్ను ఏం చెయ్యమంటావు అన్నట్ట. నీకు తొందరలో కల వస్తుంది, ఆ కలలో ఉన్నట్టుగానే నీకు ఫలితం కూడా వస్తుంది. స్వప్నం వస్తుంది, స్వప్నం నిజమవుతుంది. సాధారణంగా కలలు నిజం కావు, నీ కల మాత్రం నిజమవుతుంది. ఆ కల వచ్చిన తర్వాత నువ్వు మహాయోగజాతకుడు అవుతావు. అప్పుడు మాత్రం నాకు మంచి గుడి కట్టించు. పూర్వజన్మలో నువ్వు నా గుడి పీక అవతల పారేసావు. నువ్వు ఆ జన్మలో కళ్యాణుడు అనే పేరుతో ఉన్నప్పుడు నీ కుమారుడు భల్లాలుడు కట్టించిన గుడి పీకి పాకాన పెట్టి అందులో ఉన్న విగ్రహం విసిరి పారవేశావు. ఇప్పుడు భవిష్యత్తులో మహాయోగజాతకం నీకు వస్తుంది, సంపదలు వస్తాయి, రాజయోగం పడుతుంది. అప్పుడు ఒక గొప్ప గుడి కట్టు. ఆ గుడి నీ పేరు మీదుగా దక్ష గణపతి అని పిలువబడుతుంది. ఆ గుడిని నీ వంశం వాళ్ళు పూజిస్తే నీవు నీ వంశం వాళ్ళు అందరూ తరిస్తారు అని విఘ్నేశ్వరుడు ఇంకెక్కువ మాట్లాడకుండా తొండంతో నెత్తి మీదల కొట్టి అదృశ్యమైపోయాడు. విఘ్నేశ్వరుడు తొండంతో శిరస్సు మీదలు అనగానే ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది ఆయనకి. ఏనుగు తొండంతో ఫెడలు కొడితే చచ్చిపోతారండి అయ్యి. మా స్వామివారు గణపతి ఎంత మృదువుగా కొట్టాడంటే తామర పువ్వుతో మెల్లిగా ఇలా తాకినట్టుందిట, నెమలి ఈకల విసనకర్రతో ఇలా రాసినట్టుందిట. ఇంకేముంది, చాలా ఆనందపడిపోయాడు ఈయన. తల్లి దగ్గరికి వెళ్ళాడు. అమ్మ, నాకు గణపతి దర్శనం అయ్యింది అనగానే ఆవిడ ఆశ్చర్యపోయిన, ఆయన నీకు దర్శనం అయ్యింది నాకు అవ్వలేదేమిట్రా అంటే, నేను ఆర్తితో ఉన్నాను, పూర్వజన్మలో మహాపాపం చేశానని దుఃఖంతో ఉన్నాను, ఆ దుఃఖం వల్లే తపించిపోతూ ఆయన్ని తలుచుకున్నాను. నీకు అంత దుఃఖం లేదు కదా, అందుకే బహుశా నీ భక్తిలో కొంచెం లోపం ఉండి ఉంటుంది, అయినా పర్వాలేదు. నాకు కనిపించాడంటే నీకు కూడా శుభమే కలుగుతుంది. అసలు నీ వల్ల కదా నాకు ఆ దర్శనం కలిగింది. నీ పాదపద్మాలకి రోజు నమస్కారం చేసుకునేవాడిని. ఎప్పుడు కూడా ఈయన పూజ చేసే ముందు గురువుగారికి, గురువుగారితో పాటు తల్లికి కూడా నమస్కారం చేసేవాడు ఉండయి. పూర్వం తల్లిదండ్రులని ఉండేవారు, తల్లిదండ్రులకి పిల్లలు నమస్కారం చేసేవారు. తల్లిదండ్రులు పూజించకుండా ఏ పని చేసేవారు కదా కలియుగంలో. పిల్లలు తల్లిదండ్రులు తెగదిచ్చేయడం అన్నమాట. మరీ దారుణం అండి. నీకు కాకుండా ఇంకొకరికి ఎవరికైనా పుట్టుంటే పాటికి సుఖపడేవాడిని. అందుక ఆవిడ వాళ్ళ నాన్నతోటి ఇంకో తోట పడితే సుఖపడేవారో తచ్చేవారో ఎవడికి తెలుసు. ఎటువంటి పాపాత్ముడైనా దుర్మార్గుడైనా పేదవాడైనా తండ్రి తండ్రే. బయటవాడు మన తండ్రి ఎలా అవుతాడు, బయటవాడు మన తల్లి ఎలా అవుతారు. ఈ మతాలు మారేవాళ్ళు అంతా అలాంటి వాళ్ళే. ఎవడన్నా దుర్మార్గుడు, నువ్వు నా తల్లివి కాదు అంటే ఎంత పాపం. అలాగే తల్లి మన మతం అంటే, ఈ మతం విడిచిపెట్టి మరో మతం దగ్గరికి వెళ్ళడం అంటే అంతటి వ్యభిచారులు, నీచులు, క్షుద్రులు, పాపాత్ములు మరొకరు లేరట. ఛీ, పరమతంలో ఎన్ని సుఖాలున్నా దరిద్రమే. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్సనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. నీ ధర్మంలో నువ్వు చచ్చిపో పర్వాలేదు, నీ మతంలో ఉండగానే చావు. పరధర్మంలో కోట్లు వచ్చినా అందులోకి వెళ్ళకు. పరధర్మం ఎప్పుడు భయావహ, భయాన్నే కలిగిస్తుంది. నీకు సకల నష్టాలకి మూలకారణం పరధర్మమే. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో స్వధర్మమే శ్రేయస్సుని కూరుస్తుంది. నీ తల్లే నీ తల్లి, పక్క తల్లి ఎప్పుడూ నీ తల్లి కాదు. నీ మతమే గొప్పది, దాన్ని విడిచి ఇంకో దానికి పెడితే నీకు ఈ లోకం ఉండదు, ఇంకో లోకం ఉండదు. ఈ మతాలు మారిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారో మీకు తెలిసిన, ఎలాగో వాళ్ళకి ఈ వాళ్ళ మతం మతానికి సంబంధించిన నరకం రాదు, అసలు వాళ్ళకు లోకమే లేదు, మన స్వర్గం రాదు. మధ్యలో అటు ఇటు కాకుండా ఒక భయంకరమైన పిశాచ లోకం ఉంటుందిట. ఆ పిశాచ లోకంలో తల్లకిందులుగా వెళ్లాడుతూ మలమూత్రాలు తింటూ నానా యాతన పడిపోతారు. దాని గురించి వర్ణించారు. అది వింటే శరీరం గగురుపాటు గురవుతుందన్నమాట. నేను అలాంటి వాళ్ళని చూశాను. మతం మారి తర్వాత ఘోర నరకాలలో పిశాచాల రూపంలో అల్లాడిపోతున్నప్పుడు నన్ను రక్షించండి గురువుగారు అని ఒక శిష్యుడు అడిగాడు. ఓ శిష్యుడు అలాగే మతం మారి పొరపాటున ఎందుకు మారుతారో తెలీదు, డబ్బులు కక్కుర్తికో లేకపోతే అవతల వాడి మోసంలో పడిపోతారో మారి ఆ తర్వాత నరకం అనుభవించినటువంటి వాళ్ళు చచ్చాక ఏడుస్తారన్నమాట. అలా ఒకండి నేను అదృష్టవశాత్తు బాగు చేయగలిగా, కానీ అన్ని వేళలో అందరినీ బాగు చేయలేము. కాబట్టి మీరు ఈ విషయం చెప్పి ఇప్పటికే మీ ఇళ్లలో ఎవరైనా దరిద్రులు మారి ఉంటే వాళ్ళని ఎత్తి మీద కొట్టైనా సరే వాళ్ళని మార్చండి, లేదా కనీసం మీ ఇంట్లో మిగతా వాళ్ళు మారకుండా చూడండి. ఈ మతం మారినటువంటి వాడు ఎటువంటి వాడంటే విషము కంటే అగ్ని కంటే ప్రమాదం. నిప్పుని కొంగు కట్టుకోవచ్చేమో కానీ మతం మారిన వాడి ఇంట్లో ఉంచరేమోకూడదట. మెడబట్టు గంటే ఏమన్నా నిర్దాక్షిణ్యంగా అలాంటి వాళ్ళు అనమాట. నేను చెప్పలా, మన పురాణాలలో చెప్పి అంత పాపాత్ములు వాళ్ళు. కుళ్ళిపోయిన అవయవాన్ని ఏం చేస్తారండి డాక్టర్లు? ఓ చెయ్యి మొత్తం కుళ్ళిపోతే ఏం చేస్తారు? సెప్టిక్ అయిపోతే కోసేసి ఆపరేట్ చేసి ఆ చెయ్యి తీసేస్తారు. కాలు కుళ్ళిపోతే తీసి అవతలు పారేయాలి. అలాగే ఈ మతం మారినటువంటి వాడిని ఇంట్లో నుంచి నిర్దాక్షిణ్యంగా మెడబట్టు గంటేయాలట. అసలు వాళ్ళు అన్నం తినకూడదు బాబోయ్, వాళ్ళంత నీచులు మరొకళ్ళు ఏర్పమన్నారు అంతే. జై బోలో గణేష్ మహారాజుకి. అందువల్ల తల్లిదండ్రులకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసేవాడు వీడు. మా అమ్మ వల్లే నాకు ఈ జన్మలో ఈ ముద్గలుడి దర్శనమయ్యింది అనుకుంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో నీకు నమస్కరించాను. తల్లి, నీ కటాక్షం వల్ల కదా నాకు గణపతి దర్శనమయ్యింది, కాబట్టి నాకు వచ్చిన పుణ్యంలో సగం పాలు నీది అని తల్లికి నమస్కరించాడు. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం పాటు గణపతి కల వచ్చేదాకా ఇక్కడే ఉండమన్నాడుగా, అందుకని స్వప్నం వచ్చేదాకా ఆ ముద్గలుడి ఆశ్రమంలోనే ఉంటూ అనుష్ఠానం కొనసాగించాడు. రోజు గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించేవాడు, షోడశోపచారాలు చేసేవాడు. ఇలా 60 రోజుల పాటు చేసేట. ఎంతాళ్ళు? 60 రోజులు. 61వ రోజు తెల్లవారుజామున ఇంచుమించుగా 3 గంటలు 3-3:30 మధ్యలో ఆయనకి కల వచ్చింది. ఈ ఉపాసన మొదలుపెట్టాక సాధారణంగా 4 గంటలకు లేచిపోతున్నాడు ఆయన. ఈ పూట ఎందుకో ఎక్కువసేపే పడుకున్నట్టు. 3-3:30 కల వచ్చింది. కల వచ్చిన తర్వాత ఒక 1/2 గంటకు కానీ ఒక అరగంటకో కానీ ఆయన లేవలేదు. చెప్పాక 3:30 నుంచి 4 గంటల మధ్యలో లేచి ఆయన ఆ పూట అప్పుడు గాఢంగా నిద్రపట్టిందిట తెల్లవారుజామున. ఆ నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కళలో ఉంది, సింధూరము ఏ రంగులో ఉంటుందో అటువంటి రంగుతో ఉన్న ఒక ఏనుగు కనపడింది. ఇవాళ మన గణపతికి పోసేశారు బాగా సింధూరం. శివాలయంలో సింధూరం పుయ్యండి అనగానే పూశారు, చక్క బాగా పూశారు. సింధూర గణపతి అన్నమాట ఆయన. అలాంటి సింధూర వర్ణములో ఉన్న ఒకనొక ఏనుగు, మంచి అద్భుతమైన కాంతితో ఉన్న ఏనుగు ఇతనికి కళ్ళలో కనపడింది. తన తొండంతో ఒక హారం పట్టుకొచ్చింది. ఆ హారం కూడా తామర పువ్వుల మాల, పద్మహారం, పద్మపుష్పాలతో తయారు చేయబడినటువంటి హారం. తామర పువ్వులతో, అందున ఎర్ర తామర పువ్వులతో ఒక మాల తయారు చేసి ఆ దండ స్వామివారి మెళ్ళ వేస్తే ఎంత బాగుంటుందండి. ఒక్కసారి మాత్రం పట్టుకొచ్చారు ఎవరో, మా సత్యధర్మేశ్వరుడికి పెద్ద మాల పట్టుకొచ్చారు. ఎవరు పట్టుకొచ్చారో గుర్తురావట్లేదు, కానీ తెల్ల తామర పువ్వులు దండ వేశారు. శివుడికి తెల్ల తామర పువ్వుల దండ, గణపతికి ఎర్ర తామర పువ్వుల దండ, విష్ణువునికి నల్ల కలువు పువ్వులు నీలోత్పలాలు ఉంటాయి వాటితో తయారు చేసిన దండ వేస్తే సకల శుభాలు కలుగుతాయి. కలువ పువ్వులో నీలం ఉంటుంది సార్, నీలోత్పలం అంటారు నల్ల కలువ. ఆ దండ విష్ణువుకి ఎక్కువ ఇష్టం. ఎర్ర కలువ పువ్వుల దండ, ఎర్ర తామర పువ్వుల దండేమో స్వామివారికి ఇష్టం, విఘ్నేశ్వరుడికి. కలువ పువ్వులు వేరు, తామర పువ్వులు వేరు. ఇవాళ పొద్దున మనం విఘ్నేశ్వర పూజ చేసుకున్నామే, అందులో ఎర్ర తామర పువ్వులు వేసాం. అది అక్కడ ఉన్న తామర పువ్వు, అది ఎర్ర తామర. కలువ పువ్వులు మళ్ళీ మధ్యలో అంత దుద్దు ఉండకుండా కొంచెం సన్నగా రేకులు ఉంటాయి. ఈ కలువల్లో కూడా నల్ల కలువ, ఎర్ర కలువ, తెల్ల కలువ ఉంటాయి. ఎర్ర కలువని చెంగల్వ అంటారు. చెన్ను అంటే ఎరుపు, చెన్ను కలువ చెంగల్వ, సంస్కృతంలో కోకనదము అంటాం. తెల్ల కలువని సాధారణంగా కలువని అంటారు, ఉత్పలం అని అంటాం. వ్యవహారంలో శీతోత్పలం తెల్ల కలువ అని కూడా వాడతారు. ఇక నీలోత్పలం, అమ్మవారు ఎలా ఉంటుందో చెప్పారు కాళికాదేవి రంగుని వర్ణిస్తూ, నీలోత్పల దళ శ్యామ, నల్ల కలువ పువ్వు వలె శ్యామల వర్ణంలో ఉంటుంది అని శివపురాణంలో అమ్మవారిని వర్ణించారు. ఈ రంగులన్నీ తెలుసుకోవాలి. మొత్తం మీద విఘ్నేశ్వరుడికి ఎర్ర తామర పువ్వుల దండ అంటే ఇష్టం. అందుకే ఈ దక్షుడికి కళ, ఆ కళ్ళలో మంచి ఏనుగు కనపడింది. ఆ ఏనుగు కుంభస్థలం అంతా కూడా ఎర్రని సింధూరం పూసినటువంటి రంగులో ఉంది. ఆ ఏనుగు ఒక తామర పువ్వుల దండ పట్టుకొచ్చింది, అది కూడా ఎర్ర తామర పువ్వుల దండ. ఆ దండ పట్టుకొచ్చి మెడలో వేసింది. అంతే, టక్కన వెలుగు వచ్చేసింది దీనికి. ఇదంతా అయ్యేసరికి చాలాసేపు పట్టింది ఇట్లాంటి కళ. మూడు మూడున్నర మధ్యలో వచ్చిన కాలం నాలుగున్నర దాకా వచ్చింది. ఆ ఏనుగు అలా కనపడడం, దగ్గరికి రావడం, మెళ్ళలో దండేయడం, అతను అటు ఇటు తిప్పడం చాలాసేపు వచ్చింది కళ. ఇతను ఆశ్చర్యం ఆనందంతో ఓహోహోహో గజముఖ గజముఖ అనుకుంటున్నాడు. లేచిపోయాడు. పక్కన వాళ్ళమ్మ, ఏమిట్రా కలవరిస్తున్నావు అంది. ఇది కళ, కలవరించిందా కలవరించానా అనుకున్నాడు ఆయన. మెల్లగా లేచి, అమ్మ ఈ తెల్లవారుజామున విచిత్రమైన కళ వచ్చింది, ఏనుగు కళ్ళలో కనపడింది, మెళ్ళలో దండ వేసినారు కానీ. వెంటనే ఈవిడ ఆశ్చర్యపోయింది. ఈవిడ వాళ్ళమ్మ మహారాజు గారి భార్య కదావా, ఇప్పుడంటే ఏదో కొడుకు కోసం అడవిలోకి వచ్చింది కానీ వల్లభుడు అనే రాజుగారి భార్య ఆవిడ. ఆ రోజుల్లో మహారాజు భార్యలు ఎలాంటి వాళ్ళు అండి, వ్యాకరణం సంస్కృతం శాస్త్రాలు అధ్యయనం చేసిన వాళ్ళు, ఆవిడ మహాపండితురాలు. ఆవిడ వెంటనే కళ్ళు మూసుకుని, అద్భుతమైన కళ వచ్చిందిరా నీకు అన్నది. స్వప్నాధ్యాయం నేను చదువుకున్నాను నాయన, నాయనా నేను బృహస్పతి రాసినటువంటి కళల ఫలితం అనే శాస్త్రం చదివాను. బృహస్పతి స్వప్నాధ్యాయం అనే పుస్తకం రాశాడు. ఈ స్వప్నాధ్యాయం అంటే ఏమిటి, ఏ కళ వల్ల ఏ ఫలితం వస్తుందో అందులో రాశాడనమాట. శకున శాస్త్రం, ముహూర్త శాస్త్రం, స్వప్నాధ్యాయం, అలాగే బల్లి మొదలైనవి పడ్డం వల్ల వచ్చినటువంటివి, ఇవన్నీ బృహస్పతి రాశాడు. రాసినవాడు బృహస్పతి, అల్లాటప్పవాడు కాదు. ఇద్దరే ఇద్దరు మహానుభావులు ఈ స్వప్నాధ్యాయం వంటి శాస్త్రాల గురించి రాసిన వాళ్ళలో గొప్పవాళ్ళు. ఒకడు బృహస్పతి, మరొకడు శుక్రాచార్యుడు, ఇద్దరికిద్దరే. ఆ ఇద్దరూ చాలా గొప్పవాళ్ళే. ఈ మధ్యన ఒకడు ఉన్నాడులేండి, నెత్తి మీద వెంట్రుక మొక్కలేని ఒక దరిద్రుడు ఉన్నాడు. వాడు చాలాసార్లు పురాణాల్లో బల్లి గురించి శకునం అంటారు, తప్పు, విఘ్నేశ్వరుడు పూజ అక్కర్లేదు, అసలు విగ్రహమే అక్కర్లేదు, ఆవులేమో పశువులు, ఇలా నోటుకొచ్చినట్టు వాగేస్తున్నాడు అనమాట వాడు. వాడికి ఏమైనా పిచ్చి పెట్టేసిందేమోనండి. ఆ భార్య వదిలేసిపోవడంతో, రెండో పెళ్లి చేసుకోవడంతో ఏదో వచ్చింది, కొంచెం పిచ్చి ఏదన్నా వచ్చిందో ఏమిటో తెలియదు, కానీ పిచ్చివాగుడు ఎక్కువైపోయి ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. చాలా భయం వేస్తుంది అనమాట. అలాంటి నాస్తికవాదం అది. ఎవడయ్యా నిన్న అయ్యప్ప దీక్ష తీసుకోమండం అండం, అయ్యప్ప దీక్ష తీసుకోమని వీడియో వీడియో చెప్పడానికి అయ్యప్ప దీక్ష అంటూ ఉంది కాబట్టే ఇంకా హిందూ ధర్మం నిలబడింది. ఇలాంటి దీక్షలు, శివదీక్ష, విష్ణుదీక్ష, గణపతి దీక్ష, పరమ పవిత్రమైన అయ్యప్ప దీక్ష, ఇలాంటి దీక్షలు మహానుభావులైనటువంటి మన భక్తులు ఆచరిస్తున్నారు కాబట్టి ధర్మం ఇంకా నిలబడింది. లేకపోతే ఇప్పటికే కిరస్తాన వాళ్ళు కంపు చేసి పారేస్తున్నారు. ఇప్పటికే మన ధర్మాన్ని సగం నాశనం చేశారు, మిగతాది ఉన్నది నాశనం చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడు అధర్మాన్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళని తీసవతల పారండి. శకున శాస్త్రాలు ఉన్నాయి, చదువుకున్న వాళ్ళు లేకపోవటం వల్ల పిచ్చి పిచ్చిగా వాటిని కొందరు స్వార్థానికి వాడుతున్నారు. జ్యోతిష్ శాస్త్రం గొప్పది. ఆ జ్యోతిష్ శాస్త్రాన్ని దుర్వినియోగించేస్తున్న జ్యోతిష్కులు ఎవరన్నా పాపాత్ములు అయితే అయి ఉండొచ్చు కాక. ఏదైనా శాస్త్రాలు ఎప్పుడు గొప్పవే. ఏదైనా అంతేనండి, మెడిసిన్ ఉంది, డాక్టర్లు సరిగ్గా చదువుకోకపోవడం డాక్టర్ లోపం తప్ప వైద్య శాస్త్రం కాదు లోపం. అది ఏ శాస్త్రమైనా అంతే. డ్రైవింగ్ లోపం డ్రైవర్ది, కానీ ఆ కారుది కాదు. భగవంతుడు మళ్ళీ అందరిలో కూడా శాస్త్రాల మీద మంచి ఆసక్తి కలిగే సద్బుద్ధి ప్రసాదించుగాక అని ఒకసారి భగవంతుడిని ప్రార్థిద్దాం. ఇలాంటి నాస్తికులు దుర్మరణం బలవుదురుగాక అని చెప్పించేస్తాను నేను. నీచులు కాబట్టి నీచులకి శాపం పెట్టకపోతే, ఇప్పుడు దక్షుడిగా జన్మలో శాపం పెట్టకపోతే వాడు బాగుపడ్డవు కాబట్టి కొన్ని సమయాల్లో మనం శాపం పెట్టవలసిందే పాపాత్మలకి, లేకపోతే పాపం పెరిగిపోతుంది కదా. ఏ శ్రీకృష్ణుడు చక్రం ఎందుకు వేశాడు శిశుపాలుడి మీద? నూరు తప్పుల వరకు క్షమించాడు, నూరు దాటై చక్రంతో నరికి అవతల పారేశాడు, లేకపోతే వాడు ఇంకా రెచ్చిపోతాడు. కాబట్టి అలాంటి వాళ్ళని సమయం చూసి ఓసారి చెప్పించవలసిందే, తగిన శాస్త్ర చేయవలసిందే. శాస్త్రాల్లో చెప్పారు, శకున శాస్త్రాలు, స్వప్న శాస్త్రాలు అన్నీ కూడా చాలా గొప్పవి. అందులో ఏమన్నాడు, రాత్రి 9 దాటి 12 గంటల మధ్యలో ఎవడన్నా నిద్రపోతున్నప్పుడు వచ్చే కళ ఏడాదిలో ఫలిస్తుంది. 12 నుంచి 2 గంటల మధ్యలో వచ్చే కళ 6 నెలల్లో, ఆ 2 తర్వాత 3, 3.5 మధ్యలో వచ్చే కళ అయితే కేవలం 3 నెలల్లో. కళ రాగానే వెంటనే వెలుకు వస్తే చాలా తొందరగా మ్యాక్సిమం 1 నెలలోపు ఆ కళ ఫలిస్తుందని. బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చిన కళ శీఘ్రకాలంలో 1 వారం 10 రోజుల్లో ఫలిస్తుందని బృహస్పతి స్వప్నాధ్యాయంలో చెప్పాడు. ఈ కళలు కూడా ఆరోగ్యవంతులకు వచ్చే కళలు అయితేనే ఫలిస్తాయి, అనారోగ్యవంతులకు వచ్చే కళలు ఫలించవు. వాతకం పిత్తకంచైవ చింతితంచ అనువర్జయేత్. కొంతమందికి వాత రోగాలను ఉంటాయి, తీవ్రంగా వాతం ఉన్నప్పుడు, పిత్తకం అంటే పైత్య రోగం ఉన్నప్పుడు, వాడికి వచ్చిన కళలు ఫలించవు. ఓ రోగంతో నిద్రపోతున్నప్పుడు అన్ని రకరకాల భ్రమలు వస్తాయట, కాబట్టి ఆ కళలు ఫలించవు. కాస్త ఆరోగ్యంగా ఉన్న మీలాంటి పుణ్యాత్మలకు వచ్చే కళలు ఫలిస్తాయి అన్నమాట. చింతితంచే అనువర్జయేత్, పగలు దేని గురించి అయినా ఆలోచిస్తున్నప్పుడు అది రాత్రి కలొచ్చిందనుకోండి, అప్పుడు అది పనిచేయదు. ఎవడో ఉన్నాడు, మంచి నల్లని కారు, AP 31, చక్క అక్కడ గ్రౌండ్లో పీఠానికి ఎదురుగుండా పెట్టారు అని ఆ కారుని పగలంతా చూశారండి ఒక ఆయన. భీమిలీ నుంచి వచ్చిన జోష్యుల వారి కారు, భలే ఉంది కారు, నల్ల కారు, నిగనిగ కారు అని పగలంతా ఈ జోష్యుల వారి కారునే తలుచుకున్నారు. పేరేంటండి వచ్చిపోయిన ఇంటి పేరు జోష్యులను, జోష్యుల సత్యనారాయణ గారిని కారు తలుచుకున్నాం అన్నమాట. ఆయనదేగా కారు గ్యారంటీగా, ఆయనదే అంటే మీదే ఆయనదేనని, భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరిదైనా మీ ఇద్దరిదే అనుకుందాం కాసేపు. ఇక ఆ కారుని చూసినప్పుడల్లా పగలంతా చూసి ఇలాంటి పిల్ల రాత్రి దాన్నే తలుచుకుందనమాట. జోత్సుల సత్యనారాయణ గారి కారు, జోత్సుల సత్యనారాయణ గారి కారు, కారు కారని రాత్రి కాలు వచ్చిందిట ఆవిడికి. ఏమని, జోత్సుల సత్యనారాయణ గారు వచ్చి, అమ్మాయి పగలంతా నా కారు గురించి తలుచుకున్నావు, ఇదిగో నీకు ఇచ్చేస్తున్నాను కారు అని కాలు వచ్చింది. ఆ కళ ఫలించదు, ఎందుకని ఈ అమ్మాయి 10 సార్లు తలుచుకుంది కనుక. పగలంతా కారు మీదే దృష్టి పెట్టింది. అలా కారు మీద దృష్టి పెట్టినప్పుడు రాత్రి కలొచ్చి ఆ కళలో ఆయన కారు ఇచ్చినట్టు వస్తే ఆ కళ ఫలించదు. నేను ఆయన కారుని అసలు చూడలేదు, పట్టించుకోలేదు, నేను గాఢంగా నిద్రపోతున్నాను తెల్లవారుజామున. అప్పుడు ఆ దంపతులు ఇద్దరు వచ్చి, గురువుగారు ఈ కారు ఏమిటండి, కొత్త కారు మీ చేతిలో పెడుతున్నామండి, ఇది పాత కారు మేమే వాడుకుంటామండి అని కొత్త కారు చేతిలో పెడుతున్నట్టు వచ్చింది అనుకోండి, నేను తలుచుకోలేదు దాన్ని, తలుచుకోకుండా కళ వచ్చింది అనుకోండి, గ్యారంటీగా కళ ఫలిస్తుందిట, తెల్లవారుజామున వస్తాను. కంగారు పడకండి, ఉదాహరణకి చెప్పాను నేను ఇప్పుడు మీరు అసలు చెప్తున్నాను. అసలు అంత మాట ఇది, అప్పుడప్పుడు మేము హాస్యానికి అంటుంటే ఇవన్నీ పట్టించుకోకండి, ఎందుకంటే నాకు పాయసం ఇష్టం అని ఎప్పుడో పురాణంలో చెప్పాడు. ఇంకా అందరూ పాయసం పట్టుకురావడం మొదలెట్టారు, అందరూ కాకరకాయ ఇష్టం అంటే కాకరకాయ పట్టుకొచ్చారు, నాకు ఇష్టమని కాదు, ఓ ఉదాహరణ చెప్పాను. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే తలుచుకోకుండా కలిస్తే మాత్రం అది గ్యారంటీగా ఫలిస్తుంది అన్నమాట, మనం దాని గురించి పట్టించుకోకూడదు. హఠాత్తుగా మనం నిద్రపోతూ ఉండగా ఏ ఊహ లేకుండానే ఎవడో రత్నకిరీటం నెత్తిమీద పెట్టినట్టు కలిస్తే గ్యారంటీగా రత్నకిరీటం వస్తుంది. బ్రాహ్మీముహూర్తంలో ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం ఆలోచించినటువంటిది కాకుండా ఆలోచించకుండా వచ్చిన కళ్ళు ఫలిస్తాయి. అదే పార్థసారథి గారు, గురువుగారి చేతి ఉంగరం, గురువుగారి చేతికి ఉంగరం అని పగలంతా ఉంగరాన్ని తలుచుకుని రాత్రి కళ్ళలో నిద్రపోతున్నప్పుడు గురువుగారు వచ్చి ఉంగరం వేలికి తొడిగినట్టు వస్తే గురువుగారు ఆయనకు ఉంగరం ఎవరు, అసలు గురువుగారికే లేదు, ఆయనకేం పెడతారు. కాబట్టి తలుచుకోకూడదు. అందుకని చింతితంచే అనువర్జయేత్, దేనిని గురించి ఆలోచిస్తున్నామో అది కల్లోకి వస్తే మాత్రం అది విడిచిపెట్టి అక్కడికి వాతకం పిత్తకంచైవ చింతితంచే అనువర్జయేత్. ఇక మిగతా కళలు తమంత తాము వచ్చే కళలు ఆరోగ్యవంతులకు ఫలిస్తాయని చెప్పారు కదా. మళ్ళీ ఈ కళలు కూడా అతి దీర్ఘదర్శి, 5-6 గంటల కళ వస్తే పనిచేయదు, కళ ఎక్కువసేపు రాకూడదు, మ్యాక్సిమం 1 గంట, 1/2 గంట, 10 నిమిషాలు అంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఇంకా తక్కువగా వస్తే మరీ మంచిదట, కళ వచ్చి ఎక్కువసేపు ఉండకూడదు. ఒక్కొక్కడు పడుకున్నంతసేపు మొత్తం అమెరికా ప్రెసిడెంట్ అయిపోయినట్టు, తెల్లవారులు ఈ కాసేపట్లో 5-6 ఏళ్ళు పరిపాలన చేసినట్టు నానా గందరగోళాలు వచ్చేస్తాయి, అదేం ఉపయోగంలా. ఆ మధ్యన ఒకడు వచ్చాడు, 4 గంటల కళ వచ్చింది, 4 గంటలు రంభాదేవి అప్సరస నా దగ్గరకు వచ్చి కూర్చున్నట్టు, ఆవిడ నృత్యం చేసినట్టు, నన్ను స్వర్గానికి పట్టుకెళ్ళినట్టు వచ్చింది అన్నాడు. అయితే నీ బతుకు స్వర్గం లేదురా బొమ్మన్న, ఎందుకంటే 4 గంటల కళ రాకూడదు, ఒక 2 నిమిషాలే రంభ కనబడి ఉంటే వీడు స్వర్గానికి వెళ్ళగలిగేవాడు. కర్మగారి 4 గంటలు వచ్చిందట, అందుకని అతి దీర్ఘ స్వప్నం పనికిరాదు. మరీ అతి స్వల్పం అంటే సెకండ్స్ లేక 1 నిమిషమో 1/2 సెకను వస్తే అది ఫలించదు. 1 గంట నుంచి 1.5 గంట మధ్యలో వచ్చే కళలు అయితే బాగా తొందరగా ఫలిస్తాయి. ఇంక వీటిల్లో కూడా పాలు కారే చెట్టు ఎక్కామా, వాడు వీలునామా రాసుకోవడం మంచిది. ఏ జిల్లేడు పాలో లేకపోతే కొన్ని చెట్లు ఆకులకు వస్తే పాలు కారుతూ ఉంటాయి, అలా పాలు కారుతూ ఉన్నటువంటి చెట్లు కనుక మనం ఎక్కినట్టు కళ కన్నామంటే మాత్రం వాడు తీవ్రమైన అనారోగ్యం పాలవుతాడు. కరోనా అయినా రావచ్చు, ఇంకో మరోనా అయినా అయ్యి ఉండొచ్చు, వాడు ఎక్కువ కాలం ఉండడట. అటువంటి వాళ్ళు వెంటనే రుద్రాభిషేకం, మృత్యుంజయ అభిషేకం చేసుకోవాలి, లేదా ఆంజనేయుడిని తలుచుకోవాలి, లేకపోతే ప్రమాదం పొమ్మన్నారు. కళలో నల్లని స్త్రీలు, నల్లని వస్తువులు, మళ్ళీ ఆ నల్లని స్త్రీలో నల్లని పురుషులు ఎర్రని బట్టలు కట్టుకున్నట్టు వచ్చారా, అది మృత్యుదేవతే. అలా రావణాసురుడు కళ కన్నాడు కాబట్టి చచ్చిపోయాడు. కంసుడికి అలాంటి కళ వచ్చింది, ఓ నల్లని ఆవిడ ఎర్ర బట్టలు కట్టుకుని మెళ్ళలో తాడేసి పెట్టుకుపోయినట్టు కళ వచ్చిందట, తెల్లారికి చచ్చిపోయాడు కంసుడు. చూశారు, ఇలా కొన్ని కొన్ని చెప్పారు. బురదలో పడిపోయి మలమూత్రాలు తాగుతున్నట్టు కళలో నిద్రలో నూనె తాగుతున్నట్టు, గాడిద ఎక్కి ప్రయాణం చేస్తున్నట్టు, మొసలి ఎక్కి ప్రయాణం చేస్తున్నట్టు, తర్వాత ఒంటి ఎక్కి ప్రయాణం చేస్తున్నట్టు, పంది ఎక్కి ప్రయాణం చేస్తున్నట్టు కలొచ్చిందా? 2 మంత్స్ తర్వాత వాడు ఉంటాడో లేదో చెప్పలేము. ఒకవేళ ఉంటే తీవ్రమైన అనారోగ్యానికి గురవుతాడు. కలలో ఏనుగు రావడం పరమశుభం. ఏనుగు వచ్చినా, ఏనుగు ఎక్కినట్టు కలొచ్చినా, ఏనుగు మెడలో దండ వేసినట్టు వచ్చినా వాడు మహా చక్రవర్తితో సార్వభౌముడు అయిపోతాడు. వాడు ఎలక్షన్లో పోటీ చేస్తే గ్యారంటీగా ఎమ్మెల్యేగా నెగ్గి చీఫ్ మినిస్టర్, కనీసం చీఫ్ మినిస్టర్ అయినా అయిపోతాడు. ఏదో ఒక మినిస్టర్షిప్ వచ్చేస్తుంది వాడు గ్యారంటీగా. ఏనుగు చాలా శుభం అన్నమాట. అందుకే ఏనుగు ఎప్పుడు వస్తుందని చాలామంది చూస్తూ ఉంటారు పాపం. కానీ ఏనుగు రావాలని తలుచుకుని నిద్రపోకండి, తలుచుకోకుండా రావాలి కల. గుర్రం మీద ఎక్కినట్టు కల వచ్చినా కూడా అటువంటి వాడికి మంచి ఉద్యోగమో ధనమో హఠాత్తుగా వస్తాయి. కలలో సాత్వికమైన నవ్వుతో కూడిన దేవతలు వస్తే మంచిది. అమ్మవారు కల్లో కనపడడం, విఘ్నేశ్వరుడు కల్లో కనపడడం, విష్ణువు కల్లో కనపడడం, కనపడమే కాకుండా నవ్వుతూ కనపడాలన్నమాట. ప్రేమగా చూస్తూ కనపడాలి, అప్పుడు శుభం అవుతుంది. నల్లని రూపంతో మహాకాళి కనపడి ఏరా అని శూలం పుచ్చుకుని మీదకు వచ్చిందా 1 ఇయర్, ఆ తర్వాత ఏమనం వెళ్ళిపోయినట్టే. అందులో మళ్ళీ అమ్మవారు అలా కనపడకూడదు, కొంచెం సంతోషంగా కనపడాలి. గురువుగారు కళ్ళెర్ర చేసి కల్లో కనపడకూడదు, ఏరా అని తిట్టకూడదు. నవ్వుతూ పురాణం చెబుతున్నట్టు కలొస్తే గురువుగారట, వాడు 6 నెలలు తిరగకుండా ఐశ్వర్యవంతుడైపోతాడట. అలాంటి కళ మంచిదన్నమాట. ఇంకా చాలా చెప్పారు. ఆడవాళ్ళు కళ్ళలో చీర కొంగు పుచ్చుకొని చంద్రుణ్ణి తుడుస్తున్నట్టు కానీ, లేదా మంచి మేడెక్కినట్టు కానీ, కొండెక్కినట్టు కానీ, సూర్యుడి దగ్గరికి వెళ్ళినట్టు కానీ కళ పొందారా? ఇక ఆ భార్యాభర్తలు టింగు రంగానని ఇద్దరు చెట్టాపట్టాలు వేసుకొని యావజ్జీవితం మహైశ్వర్యంతో సుఖంగా జీవిస్తారట. భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం వస్తుందిట, ఇద్దరికి బోలే డబ్బు వస్తుందన్నమాట. ఇక ఆ ఇద్దరు కూడా విడిచిపెట్టకుండా నీవు లేక నేను లేను, నేను లేక నీవు లేను అని పాడుకుంటూ తెగదిరిగేస్తారట. చాలా అద్భుతమైన కళలో అదొక కళ అన్నారు. సీతాదేవి కళ కలొచ్చింది, త్రిజటా స్వప్న వృత్తాంతం అదే. సీత రాముడితో కలిసి చంద్రమండలం దాకా వెళ్ళి చంద్రుడు తుడిచినట్టు వచ్చింది కళ. అంతే, సీతకి భర్త దొరికాడు, హాయిగా సుఖంగా ఆనందంగా ఉన్నారు. కాకపోతే ఈ కళ సీతకి రాలేదు, త్రిజటకు వచ్చింది. ఆ కళ ఫలించింది. సీతకు వచ్చి ఉంటే అసలు చివరిలో కూడా విడిపోయేవారు కాదు. విడిపోతే వైకుంఠానికి వెళ్ళకపోతే ఇంకో అవతారం రాదు. అందుకనే ఈ కళ త్రిజటకు వచ్చేలా చేశాడు భగవంతుడు. ఇలా మంచి మంచి కళలు చాలా ఉన్నాయి. అందువల్ల ఇవన్నీ గుర్తుపెట్టుకునేవాడు ఏమన్నది, నువ్వు చాలా అదృష్టవంతుడు నాయన, ఈ ఏనుగు వచ్చింది, ఇది చాలా మంచిది, దీన్ని బట్టి నువ్వు మహారాజ యోగం పొందబోతున్నావు అన్నది. తెల్లారాక ఇద్దరు కూడా పూర్తిగా తెల్లారాక గురువుగారి దగ్గరికి వెళ్ళారు.